ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అందరికీ నమస్కారం. ఖరీఫ్లో బెండ సాగు సూచనలు వచ్చేసాం మీ ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ కళాశాల విద్యార్థులం. ఈరోజు మనం ఖరీఫ్ బెండ పండించడంలో పాటించాల్సిన మెలకువల గురించి తెలుసుకుందాం. మనకి ఈ పంట గురించి వివరించడానికి మన విద్యార్థులు ఒక నాటిక చేస్తున్నారు, అదేంటో మనం కూడా విందాం. ప్రస్తుత సంభాషణ చింతపల్లి గ్రామంలోని రాఘవ ప్రసాద్ల మధ్య జరుగుతోంది. రాఘవ ఒక యువ రైతు, ప్రసాద్ ఒక ఆదర్శ రైతు.
ఏంటి ప్రసాద్, అసలు కనిపిస్తూనే లేవు, ఏమైంది?
ఏం లే రాఘవ, పోయినాడు బెండ పంట మొత్తం పోయే, అప్పుడు చేసిన అప్పులు తీర్చే పనిలా తిరుగుతున్నా.
అవునా, నేను కూడా బెండనే వేసిన, నాకు మంచి దిగుబడే వచ్చింది.
గట్లనా, ఏం చేసినావు నాకు కూడా చెప్పరా రాఘవ?
తప్పకుండా చెప్తా, నువ్వు నీకున్న సందేహాలేందో అడుగు.
సరే మరి చెప్పు, ఈ బెండలో ఎక్కువ దిగుబడి వచ్చే రకాలు ఏమైనా ఉన్నాయని?
ఉన్నాయి ప్రసాద్. సాధారణ రకాలు అంటే ఓపెన్ పాలినేటెడ్ రకాలు లాంటివి పూసా ముఖామలి, పూసా సవాని, కోవన్, MDU1, పంజాబ్ పద్మిని, గుజరాత్ బెండి 1, పర్బని క్రాంతి, అనామిక, అర్క అభయ ఎక్కువగా సాగులో ఉన్న రకాలు.
గట్లనా, సరే నేను వీటిలో ఒకటి విత్తుతా. మరి రాఘవ, మరి నల్లరేగడి నేలలు కదా, గట్లాంటప్పుడు బెండ సాగవుద్దా?
అవుతుంది ప్రసాద్. బెండ సారవంతమైన ఇసుక నేలలు మురుగునీరు పోయే నల్లరేగడిలో బాగా పండుతుంది. గుల్లగా ఉండే సారం ఉన్న బండ్రు నేలలైతే ఎక్కువగా దిగుబడి వస్తుంది.
అవునా, మరి రాఘవ దీన్ని పోయినాడు నేను జూలైలో విత్తుకున్నా, సమయంలో వర్షాలు వస్తాయి కదా అని అట్లే గట్లనే విత్తుకోవచ్చా, లేకపోతే ఇంకెప్పుడు విత్తుకుంటే మంచి లాభాలు వస్తాయా?
బెండని ఖరీఫ్లో జూన్ జూలై మాసాలలోనే విత్తుకోవాలి. ఆగస్టులో విత్తుకుంటే మొక్కలు సరిగ్గా పెరగవు, పైగా బూడిద తెగులు ఎక్కువగా ఆశిస్తుంది.
మరి విత్తనం అవుతుంది ఎంత?
దీనికి ఎకరాకు 4 నుండి 6 కిలోల విత్తనాన్ని ఇమిడాక్లోప్రిడ్ పొడి మందును 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించి విత్తుకోవాలి. కొద్దిగా జిగురు పట్టిస్తే మందు విత్తనానికి బాగా పడుతుంది. ఇలా చేస్తే రసం పీల్చే పురుగు రావు.
అవునా, పోయినాడు నేను ఆ మందు వాడనే లేదు. మరి విత్తన దూరం ఎంతెంత ఉండాలో, ఎట్లా విత్తాలో కూడా చెప్పు.
గట్లనే చెప్తా ప్రసాద్. బెండ పంటని 4 నుండి 5 సార్లు బాగా దుక్కి చేసిన నేలలో 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు వేసి వరుసలలో విత్తుకోవాలి. మొక్కల మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి.
నేను కూడా గట్లనే చేసినా కానీ ఒకే చోట 2-3 మొక్కలు వచ్చేలా వేశాను.
అట్లా చేయొద్దు ప్రసాద్. ఒక్క పొదకు ఒక్క మొక్క ఉండేలా చూడాలి, మిగిలిన మొక్కల్ని పీకేయాలి. ఖాళీలు కనపడ్డాయనుకో, గాఢ గింజలు మళ్ళా విత్తుకోవాలి.
అవునా, సరే రాఘవ. మరి ఎరువులు ఎప్పుడెప్పుడు ఎంత వేసుకోవాలి?
చివరికి చేసే దుక్కిలా 6 నుండి 8 టన్నులు బాగా మగ్గిన పశువుల ఎరువును ఎకరాకి వేసి బాగా కలియదున్నాలి. ఇంకా 20 కిలోల భాస్వరం, పొటాష్ ఎరువులను కూడా ఆఖరి దుక్కిలోనే వేసుకోవాలి. హైబ్రిడ్లను వేసుకుంటే రసాయన ఎరువులను 50% పెంచి వేసుకోవాలి.
మరి నత్రజని గురించి చెప్పలేదేంది రాఘవ, యాదమర్చినవా?
లేదురా, తొందర ఎందుకు, చర చెప్పేది మొత్తం విను. 48 కిలోల నత్రజనిని 3 సమభాగాల లెక్క, 1 వంతు ఆఖరి దుక్కిలా, మిగిలిన 2 భాగాలు విత్తన 30వ 45వ రోజున వేసి నీరు పారించాలి. హైబ్రిడ్లు అయితే 25% నత్రజనిని ఎక్కువగా వేయాలి. అంటే ఎకరాకు 60 కిలో నత్రజనిని వేసుకోవాలి. భూమిలో తేమను చూసుకుని నీళ్లు పెట్టు.
మరి కలుపు మొక్కలను ఎట్లా సులువుగా చంపొచ్చు? మా పొలంలో అయితే కలుపు మస్తుగా ఏపుగా పెరుగుద్ది.
గట్లనా? అయితే ఎకరాకు పెండిమితాలిన్ స్టాంప్ 1.2 లీటర్ల మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన 2 నుండి 3 రోజులలో తడి భూమిపై నేలంత తడిచేలా పిచికారీ చేయాలి. ఆ తర్వాత అవసరమైతే 45 రోజులకు కూలీలతో కలుపు తీయించి మట్టిని ఎగదోయాలి. ప్రసాద్,
రాఘవ ఎక్కువ దిగుబడి కోసం ఇంకేమైనా ఎరువులున్నాయా?
ఉన్నాయి ప్రసాద్. ఎకరాకు 2 కిలోల అజిటోబ్యాక్టర్ను 50 కిలోల పశువుల ఎరువుతో కలిపి నీళ్లు చల్లుకుంటా 7 నుండి 10 రోజులు మాగనిచ్చి గప్పుడు ఆఖరి దిక్కులో వేసుకో. అట్లనే ఎకరాకు 2 కిలోల ఫాస్ఫోబ్యాక్టీరియాని కూడా పొలమంతా సమానంగా చల్లుకో. ఈ ఎరువులు వాడితే సిఫార్సు చేసిన దానిలో 75% నత్రజని, భాస్వరం, పూర్తి పొటాష్ వేసుకుంటే సరిపోతుంది.
గీ ముచ్చటంత సరే రాగవా, మరి పురుగులు ఇంకేమైనా సమస్యలుంటే కూడా జర చెప్పరాదు.
ప్రసాద్, నీకు గిట్ట అన్ని పురుగుల గురించి తెలియదు. అది నువ్వు నాకు తెలిసి ఒక శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయనని అడుగుదాం. ఆయన కాడికి తోలుకపోతా.
గట్లనే రాఘవా, పద అయితే.
నమస్తే ఆనంద్ సార్, ఎట్లున్నారు?
నమస్తే రాఘవా, నేను మంచిగున్నా. ఏంటి నీ సంగతి, ఇట్లొచ్చినావు?
వీడు ప్రసాద్, మా పొలం పక్కన పొలం వీడిదే. వీడికి బెండ పంటలో పురుగులు ఇంకా తెగుళ్ళు గురించి ఏందో మెలకులు కావాలంటే మీ గాడికి తోలుకొచ్చిన.
నమస్తే ఆనంద్ సార్.
నమస్తే ప్రసాద్, చెప్పు నీ సమస్యలేంటో, నేను నాకు తెలిసిన మేరకు సూచనలు ఇస్తాను.
ఆనంద్ సార్, ఈ బెండలో ఎక్కువగా ఏమేం పురుగులు వస్తాయి చెప్పండి.
బెండలో ఎక్కువగా మోపు, ఇంకా కాయతొలుచు పురుగు, పచ్చదోమ, ఎర్రనల్లి, ఇంకా తెల్లదోమ ఎక్కువ నష్టం తెచ్చే పురుగులు.
వీటిని గుర్తుపట్టడం ఎట్లా సారు?
మోపు ఇంకా కాయతొలుచు పురుగు నాటిన 30 రోజుల నుండి కోత దశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరిగే దశలో మోపుని, పూత దశలో కాయల్ని తొలచి నష్టం చేస్తుంది.
మరి దీన్ని ఎట్లా నివారించాలి సార్?
దీన్ని నివారించడానికి పురుగు ఆశించిన కొమ్మలను, కాయలను తెంచి నాశనం చేయాలి. లీటర్ నీటికి 3 గ్రాముల కార్బరిల్ లేదా 2 మిల్లీలీటర్ల క్వినోల్ఫాస్ కలిపి 100 రోజుల్లోపు పిచికారీ చేయాలి. లేదా అమోమెక్టిన్ బెంజోయేట్ 0.3 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫస్ లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
మరి ఆ పచ్చదోమ కూడా బాగా వస్తుంది సార్ ఈ మధ్య, దాని సంగతి ఏంది?
ఈ పురుగులు ఆకుల అడుగు భాగం దగ్గర రసం పీల్చి నష్టం తెస్తాయి. వీటిని నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమోటెన్ లేదా డైమిథనోయిట్ లేదా ప్రొఫెనిల్ కలిపి పిచికారీ చేయాలి.
సారు, ఎర్రనల్లి అంటే ఆకుల రసం పీల్చి వాటిని పండు బారుస్తుంది గదేనా?
అదే ప్రసాద్. దీన్ని నివారించడానికి లీటర్ నీటికి 3 గ్రాముల నీటిలో కరిగే పొడి లేదా 5 మిల్లీలీటర్ల డైకోఫాల్ ని కలిపి పిచికారీ చేయాలి.
తెల్లదోమ గురించి నేను విన్నాను ఆనంద్ సారు. అది ఆకుల రసాన్ని పీల్చి ఆకుని పసుపు రంగుకి మార్చి పల్లాకు తెగులను వ్యాపిస్తుంది కదా.
అవునా సారు?
అవును ప్రసాద్. దీన్ని నివారించడానికి లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల డైమతోయిట్ లేదా ప్రొఫెనిల్ అంతర్వాహిక కీటకనాశిని పిచికారీ చేయాలి. ఇంకా పొలంలో అక్కడక్కడ పసుపు రంగు డబ్బాలని, గ్రీసు లేదా ఆముదం పూసి తెల్లదోమని ఆకర్షించి నాశనం చేయాలి. పురుగుల మందు పిచికారీ చేసే ముందే కాసిన కాయలను కోసి మార్కెట్ కి పంపించాలి.
సారు, బెండకి తెగులు కూడా వస్తుంది కదా?
అవును రాఘవ, బెండలో ముఖ్యంగా పల్లాకు తెగులు ఇంకా ఎండు తెగులు ఎక్కువగా కనిపిస్తాయి.
పల్లాకు తెగుల గదేం సారు?
ఈ తెగులు సోకిన ఆకుల ఈనెలు పసుపు రంగుకి మారి కాయలు గిడసబారి తెల్లగా మారతాయి. దిగుబడి పూర్తిగా తగ్గుతుంది. ఈ తెగులు తెల్లదోమ వల్ల వ్యాపిస్తుంది.
ఆరి దేవుడా, మరి ఎట్లా సారు?
కంగారు పడకు ప్రసాద్. దీన్ని నివారించడానికి సమగ్ర సస్యరక్షణ పాటించాలి. ఇమిడాక్లోప్రిడ్ 5 గ్రాములు 1 కిలో విత్తనానికి పట్టించాలి. విత్తన శుద్ధి చేయాలి. పంటని ఆలస్యంగా విత్తేటప్పుడు ఈ తెగులు ఎక్కువగా సోకుతుంది. కాబట్టి పంటను 15 జూలై లోపు విత్తుకుంటే చాలా మంచిది. తెగులు సోకిన మొక్కలను పీకి నాశనం చేయాలి. తెల్లదోమ ద్వారా వ్యాపిస్తుంది కనుక సకాలంలో అంతర్వాహిక సంహరణ మందును ఇమిడాక్లోప్రిడ్ 0.5 మిల్లీలీటర్ లేదా ఎస్ఫెట్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.
సరే ఆనంద్ సారు, మరి ఎండు తెగుల గురించి కూడా చెప్పండి కదా.
ఇది గింజలు మొలకెత్తినప్పుడు మొదటి 15 రోజుల్లో మొక్కలు కాండం వద్ద నల్లగా మారి పడిపోయి చనిపోతాయి. ఈ తెగులు నీరు నిలబడే నల్లరేగడి నేలల్లో ఎక్కువ.
మరి దీని నివారణ ఎట్లా సారు?
దీన్ని నివారించడానికి 2 కిలోల ట్రైకోడర్మ వేడి కల్చర్ ని 10 కిలోల వేపపిండి ఇంకా 90 కిలోల పశువుల ఎరువులతో కలిపి నీడలో 15 నుండి 20 రోజులు నీళ్లు చల్లుతూ ఉంచి తర్వాత దాన్ని దుక్కిలో వేసి కలియదున్నాలి. లేదా ట్రైకోడర్మ వీడి కల్చర్ ని ఎకరాకు 2 నుండి 3 కిలోల దుక్కిలో వేయాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకి 100 కిలోల వేపపిండి వేసి కలియదున్నాలి. మొక్కలు మొదలు దగ్గర కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపి ద్రావణాన్ని పోయాలి. ఇది 10 రోజుల వ్యవధిలో మళ్ళీ ఇలాగే చేయాలి. ఇంకా పంట మార్పిడి తప్పనిసరి.
పంట మార్పిడా? వేటి వేటితో ఆనంద్ సారు?
బెండని ఆలుగడ్డ టమాటాతో లేదా పాలకూర పుచ్చకాయ లేదా ముల్లంగి కీరదోస లేదా టమాటా తోటకూర లేదా ఆలుగడ్డ సజ్జతో పంట మార్పిడి చేయొచ్చు.
గట్లనా? సరే సారు, మరి ఈ బెండ పంటని కోతెప్పుడు కొయ్యాల?
ప్రసాద్, గింజలు విత్తిన 45 నుండి 50 రోజుల మొదటి కోత కొయ్యాలి. పూత పూసిన 4 నుండి 6 రోజులకు కోస్తే కాయ నాణ్యత బాగుంటుంది. ప్రతి 2 నుండి 3 రోజులకు ఒకసారి కాయలు కొయ్యాలి, లేదంటే కాయలు ముదిరి పనికిరాకుండా పోతాయి. దిగుబడి ఎకరాకు 3 నుండి 4 టన్నులు వస్తుంది.
సరే సారు, మరి కోసిన తర్వాత జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాలనా?
జనుము బస్తాల్లో నింపితే కాయలు ఒత్తిడికి విరిగి రంగు మారి నాణ్యత తగ్గుతుంది. అంతేకాకుండా లేత కాయల నుండి తేమ కోల్పోవడం వల్ల కాయ వడిలిపోయి ధర తగ్గుతుంది. దీన్ని బదులుగా బెండకాయల్ని గంపలతో వదులుగా నింపితే 2 నుండి 3 రోజుల దాకా దెబ్బతినవు. బెండకాయల్ని 100 మైక్రో పాలిథిన్ సంచులలో ప్యాక్ చేసి 50 నుండి 52 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర నిల్వ చేస్తే 16 నుండి 18 రోజుల నిల్వ ఉంటాయి. లేదా ఆస్కార్బిక్ యాసిడ్ 250 మిల్లీగ్రాములు 1 లీటర్ ద్రవంలో ముంచి తీస్తే ఆకుపచ్చ రంగు తేమ కోల్పోకుండా ఉంటాయి. వీటిని గది ఉష్ణోగ్రత దగ్గర ఉంచితే 9 రోజులు నిల్వ ఉంటాయి.
గట్లనా? సరే సారు, మరి ఈ బెండ వరుగులు ఎలా తయారు చేయాలి?
చెప్తా ప్రసాద్. వరువులు తయారీకి పూసాసవని అనువైన రకం. బెండకాయ మొత్తం లేదా ముక్కలు చేసి లేదా నిలువుగా కోసి వరువులు తయారు చేస్తారు. ముక్కలుగా చేస్తే 1/2 అంగుళం మందంగా ఉన్న ముక్కలు చేయాలి. బెండకాయలు నిలువుగా చేసిన ముక్కలు లేదా అడ్డంగా చేసిన ముక్కల్ని మరిగే నీళ్లలో 4 నుండి 8 నిమిషాలు ఉంచాలి, లేదా 2 నుండి 5 నిమిషాలు నీటిని ఆవిరి మీద ఉంచాలి. తర్వాత తీసి జిగురంతా పోయేలా చల్లని నీళ్లు పోయాలి. తర్వాత ఈ మొక్కలన్నీ 145 నుండి 155 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గర 6 నుండి 8 గంటలు ఎండనివ్వాలి. 12 కిలోల బెండ ముక్కలను ఈ విధంగా చేసి ఎండబెడితే కిలో పురుగులు వరుగులు తయారవు.
మరి ఈ వరుగులని నిల్వ ఎలా చేయాలి ఆనంద్ సారు?
నిల్వ చేయడానికి వరుగులను 130 నుండి 150 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రత దగ్గర ఎండబెట్టాలి. తర్వాత శుభ్రమైన గాలి చొరబడని డబ్బాలలో నిల్వ చేయాలి. ఈ డబ్బాలలో తేమ ఇంకా సన్న పురుగులు లోపలికి వెళ్లకుండా డబ్బా లోపల భాగంలో మైసం పేపర్తో లైనింగ్ ఉండేలా చూడాలి. ఈ డబ్బాల్లో గట్టిగా ప్యాక్ చేసే ముందు నైట్రోజన్ గ్యాస్ తో నింపితే నాణ్యత బాగుంటుంది.
ఇవి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా ఆనంద్ సార్?
ఉంది ప్రసాద్. క్యానింగ్, పూసా సవాని లేదా పొట్టిగా ఆకుపచ్చగా ఉన్న రకాలు క్యానింగ్ కి అనుకూలం. లేత ఆకుపచ్చ బెండకాయల్ని కూడా అలానే లేదా ముక్కలుగా చేసి మరిగే వేడివేడి నీళ్లలో 1 నుండి 2 నిమిషాలుంచి తీసి వెంటనే 1.5% ఉప్పు ద్రవంలో వేసి 10 నిమిషాలుంచి చల్లారనివ్వాలి. ఇలా వేసిన ముక్కలన్నీ 2% ఉప్పు ద్రవంలో ఉంచి డబ్బాలలో నింపి ప్యాక్ చేయాలి.
గట్లనే ఆనంద్ సారు, ఈసారి మీరు చెప్పినట్టే చేసి మంచి దిగుబడి తీసుకొస్తా.
సరే మంచిది, ఇక నేను వెళ్ళొస్తా, పనుంది.
గట్లనే సారు, మేం కూడా పోతాం, పొలంలో మస్తు పనుంది. పదరా ప్రసాద్.
విన్నారు కదా రైతన్నలారా, బెండ పంటలో పాటించాల్సిన మెలకువలను మీరు కూడా పాటించి మంచి దిగుబడులను పొందండి. వచ్చేవారం మరో అంశంతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. జై రైతన్న. జై జై రైతన్న.
రైతు 10,000 మట్టిలోకి వెళితేనే మన 5,000 నోట్లోకి వెళుతాయి.
జానపదమేనా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. మంచు కొండలల్లో చల్లగాలులల్లో, మంచు కొండలల్లో చల్లగాలులల్లో, నాగలి పట్టి దుక్కి దున్నే నాదు అన్నలు, నారు పట్టి నాటు వేసే నాదు అక్కలు. నాగలి పట్టి దుక్కి దున్నే నాదు అన్నలు, నారు పట్టి నారు వేసే నాదు అక్కలు. కష్టం చేసే కష్టజీవి, కష్టం చేసే కష్టజీవి, కళ్ళల్లో కన్నీళ్లు చూడరా. జానపదమేనా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. డప్పు గొంగలితో కాలి గజ్జలతో, డప్పు గొంగలితో కాలి గజ్జలతో, నేను ఆటలెన్నో ఆడినాను పల్లె ఆటలు, నేను పాటలెన్నో పాడినాను పల్లె పాటలు. మారుగున పాడి ఉన్నా, మారుగున పాడి ఉన్న పల్లె తల్లి వింతలన్నీ వెలికి తీసి రాసినాను. జానపదమేనా ప్రాణపదము, పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము. పల్లెలల్లో ఉన్నదే రాసినాను నిజము.
గృహ విజ్ఞాన తరంగిణి.
టీచర్.
గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనం స్త్రీలు పిల్లలు స్థితిగతుల గురించి తెలుసుకుందాం.
సరే టీచర్.
మీకు స్త్రీల గురించి ఏం తెలుసు? వారు ఎలాంటి పనులు చేస్తుంటారు?
స్త్రీలు ఇంట్లో పని, వ్యవసాయ పనులు, ఉద్యోగాలు చేస్తుంటారు టీచర్.
సరే, ఈరోజు మనం స్త్రీల గురించి వారి స్థితిగతుల గురించి వివరంగా తెలుసుకుందాం, సరేనా?
సరే టీచర్.
ఏ సమాజ అభివృద్ధి అయినా ఆ సమాజంలోని స్త్రీల పిల్లల స్థితిగతులపై ఆధారపడి ఉంటుంది. ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో అక్కడ అభివృద్ధి బాగా ఉండి సిరి సంపదలతో వర్ధిల్లుతుంది అన్న నాడు మనకు తెలుసు. ఏ సమాజంలో అయినా స్త్రీలు ఆనందించే పరిస్థితులు సంఘంలోని సాంఘిక, ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సమాజ స్థాయిని లేదా స్థితిగతులను అంచనా వేయడానికి ఆ సంఘంలోని స్త్రీల పిల్లల స్థితులు ఒక సూచనగా ఉపయోగపడతాయి. సమాజ స్థాయి నీచ స్థితిలో ఉండటం అన్నది సంఘంలోని స్త్రీల స్థాయి మీద ఆధారపడి ఉంటుంది. అందుకే పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఇలా అన్నారు, ప్రజలను జాగృతం చేయాలంటే ముందుగా స్త్రీలను చైతన్యవంతులను చేయాలి. ఒక్కసారి స్త్రీలు జాగృతమై ముందంజ వేస్తే తర్వాత కుటుంబం ఆబాటలోనే పయనిస్తుంది, తర్వాత సంఘం, రాష్ట్రం, దేశం పురోగమిస్తాయి.
అందుకే మన ప్రధానమంత్రి గారు స్త్రీల కోసం అనేక కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నారు కదా టీచర్?
అవును, మీకు తెలిసిన కొన్ని స్త్రీల పథకాల పేర్లు చెప్పండి.
ప్రధానమంత్రి మాతృత్వ వందన యోజన, ఉజ్వల, రాజీవ్ గాంధీ నేషనల్ క్రష్ స్కీమ్ ఫర్ ద చిల్డ్రన్ ఆఫ్ వర్కింగ్ మదర్స్, స్వాధార్ గృహ్, ఏ స్కీమ్ ఫర్ ఉమెన్ ఇన్ డిఫికల్ట్ సర్కమ్స్టెన్సెస్.
మంచిది పిల్లలు, బాగా చెప్పారు. ఏ సమాజంలో అయితే స్త్రీలు గౌరవింపబడి శక్తి స్వరూపములుగా ఆరాధింపబడతారో ఆ సమాజ స్థితిగతులు చాలా ఉన్నతంగా ఉంటాయి. పూర్వకాలంలో స్త్రీలు చాలా మంది ప్రథమ స్థాయిలో ఉన్నారు, కానీ కాలం గడిచే కొద్దీ స్త్రీలను రెండో స్థాయి పౌరులుగా పరిగణిస్తున్నారు.
వీటికి కారణాలు ఏంటి టీచర్? స్త్రీలు తక్కువగా ఉండడానికి
కారణాలు అనేకం. వారికంటూ ప్రత్యేక హక్కులు లేక, విద్యలు లేక పురుషాధిక్య సమాజంలో నిర్లక్ష్యానికి గురవుతున్నారు. స్త్రీల ఆర్థిక అభివృద్ధి విషయానికి వస్తే ఆర్థిక అభివృద్ధిలో స్త్రీల పాత్ర చాలా తక్కువ. సుమారుగా 90% స్త్రీలు అవ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్నారు. వ్యవసాయ రంగంలో 74% స్త్రీలు పాల్గొంటున్నా వారి స్థితిగతులు మెరుగ్గా లేవు. వాళ్ళని ఆర్థికంగా బలపరచడానికి వ్యవసాయ సంబంధమైన శిక్షణలు ఇస్తున్నారు, కానీ వారు అన్ని వ్యవసాయ పనుల్లో పాల్గొంటున్నా వారికిచ్చే వేతనాలలో లింగభేదాలు చూపిస్తున్నారు. అటు బయట పనులు చేస్తూ స్త్రీలు సుమారు రోజుకు 15-18 గంటలు పనిచేస్తున్నా వారు చేసే పనికి సరైన గుర్తింపు, ప్రతిఫలం లభించటం లేదు. ఇలా ఉండటానికి చాలా కారణాలున్నాయి. సాంఘిక హక్కుల గురించి అవగాహన లేకపోవడం వల్ల, స్త్రీల ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉండటం వల్ల, మన వివాహ విడాకుల సంబంధమైన చట్టాలలో లోపాల వల్ల స్త్రీల స్థితిగతులు మన దేశంలో మెరుగ్గా లేవు. ఆడపిల్లలను ఆహార, ఆరోగ్య, విద్య, వినోద విషయాల్లో మగపిల్లల కన్నా వేరుగా తక్కువగా చూస్తున్నారు. దీనివల్ల స్త్రీలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనలేకపోతున్నారు. మన దేశ రాజకీయాల్లో స్త్రీల సంఖ్య చాలా తక్కువ ఉంది, అందుకే స్త్రీల పరిస్థితి మెరుగ్గా లేదు. 14 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు ఉచిత విద్య సౌకర్యం ఉన్నా మన దేశంలో స్త్రీల నిరక్షరాస్యత 72% ఉంది. మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎప్పుడో తెలుసా?
March 8th టీచర్.
ప్రతి సంవత్సరం March 8th మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నా అవి ఉపన్యాసాల వరకే పరిమితం అవుతున్నాయి, కానీ వారి పరిస్థితుల్లో చెప్పుకోదగ్గ అభివృద్ధి కనిపించడం లేదు.
స్త్రీల స్థితిగతులు మెరుగుపడడం ఎలా టీచర్?
ఏ దేశంలో అయినా స్త్రీల స్థితిగతులు, స్త్రీ శిశు మరణాల రేటు, స్త్రీల విద్య, స్త్రీల వివాహ వయసు, ఆడ శిశువు భ్రూణ హత్యలు, స్త్రీ పురుష నిష్పత్తి, ఆమ్నియోసింథసిస్, స్త్రీల ఉద్యోగ పరిస్థితులు, స్త్రీల హక్కులు, కుటుంబంలో, సంఘంలో, బాలికల, స్త్రీల స్థాయి, రాజకీయ, ఆర్థిక, సాంఘిక అభివృద్ధిలో స్త్రీల పాత్ర, సాంఘిక దురాచారాలు, సాంఘికంగా, వ్యక్తిగతంగా స్త్రీలను అణిచివేయడం.
స్త్రీలు పిల్లల మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి టీచర్? వాటి వల్ల జరిగే అనర్థాలు ఏంటి?
మన దేశంలో స్త్రీల వివాహం ముఖ్యంగా గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చిన్న వయసులోనే, అంటే 15 సంవత్సరాలలోపే జరగడం, ఎన్నో సంస్కరణలు, చట్టాలు, చదువులు అమలులో ఉన్నా అది మన దేశంలోని స్త్రీలు వివాహ వయసు మీద ఎలాంటి ప్రభావం చూపడం లేదు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో వివాహ వయసు చాలా తక్కువ. ఇలా చిన్న వయసులో వివాహం చేయడం వల్ల జరిగే అనర్థాలు చాలా ఉన్నాయి. చిన్న వయసులో వివాహం చేస్తే స్త్రీలు మానసికంగా, శారీరకంగా ఎదిగి ఉండరు. దీనివల్ల అనారోగ్యంగా, బలహీనంగా ఉన్న పిల్లలు పుట్టడమే కాక స్త్రీకి కానుపు కష్టమయ్యి స్త్రీ శిశు మరణాలు అధికం అవుతున్నాయి. ఇక మన దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరిగే తీరు కూడా స్త్రీల స్థితిగతులను తెలుపుతున్నాయి. ప్రతి 100 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో 94 ఆపరేషన్లు స్త్రీలు చేయించుకోగా మిగిలిన 6% మాత్రమే పురుషులు చేయించుకుంటున్నారు. అంటే పిల్లలను కని పెంచడం, గృహ నిర్వహణ బాధ్యతలు చేపట్టడంతో పాటు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు కూడా స్త్రీలను ఉపయోగించుకుంటున్నారు. విన్నారు కదా స్త్రీల స్థితిగతులు ఎలా ఉన్నాయో. మన దేశంలో పిల్లల స్థితిగతుల విషయానికి వస్తే మన భారతదేశ జనాభాలో అధిక శాతం పిల్లలున్నారు. సుమారు 380 మిలియన్లు 14 సంవత్సరాల లోపు వారే. 1999 బాలల దినోత్సవ అంశం చిల్డ్రన్ ఇండియా స్ట్రెంగ్త్ అని చెప్తూ పిల్లలకు ప్రాముఖ్యతనిచ్చారు. పిల్లల అభివృద్ధికి చేసిన 50 సంవత్సరాల కృషి ఎంతో గొప్పది. అయినా ప్రతి సంవత్సరం 2 మిలియన్ల పిల్లలు చనిపోతున్నారు. ఈ మరణాలు చాలా మట్టుకు నివారింపదగినవే. 5 సంవత్సరాల లోపు పిల్లల్లో 33% అపోషణకు గురి అవుతున్నారు. 66% పిల్లలు మాత్రమే 5వ తరగతి చేరుకుంటున్నారు. వీరిలో 5వ తరగతి చదివిన పిల్లలు చాలా మంది చదవడం రాయడం చేయలేకపోతున్నారు. 17 మిలియన్ల పిల్లలు బాలకార్మికులుగా ఉంటున్నారు. 5 మిలియన్ల పిల్లలు వీధి బాలలుగా ఉన్నారు. అంతేకాక 4 లక్షల మంది బాలవేశ్యలుగా ఉన్నారు. ప్రతి 10 మంది పిల్లల్లో ఒకరు అంగవైకల్యంతో బాధపడుతున్నారు. పిల్లల మీద జరిగే అత్యాచారాలు, నేరాలు రోజురోజుకు అధికమవుతున్నాయి.
ఇలా జరగడానికి కారణాలు ఏంటి టీచర్?
ఇక వీటన్నిటికీ కారణం సరైన విద్య, పోషణ, పేదరికం కారణాలు. బాలికల ఆహార పోషణ స్థాయిలు బాలులతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. 5 నుంచి 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో నిరక్షరాస్యత ఎక్కువ శాతం బాలికలదే. బాలికలు మన భారతదేశ జనాభాలో 4వ వంతు 19 సంవత్సరాల వయసులోపు ఉన్నవారే. ప్రతి సంవత్సరం 12 మిలియన్ల బాలికలు పుడుతున్నారు. వీరిలో 3 మిలియన్ల బాలికలు వారి 15వ పుట్టినరోజు వరకు జీవించి ఉండటం లేదు. యవ్వన వయసులోని బాలికలు అనేక రకాలైన అగత్యాలకు గురవుతున్నారు. శిశు మరణాల విషయానికి వస్తే మానవ వనరుల అభివృద్ధి విభాగం నిర్వహించిన అనేక కార్యక్రమాల వల్ల శిశు మరణాల రేటు 120 నుంచి 71 తగ్గినా ప్రతి ఏడాదికి 2 మిలియన్ల శిశువులు మరణిస్తున్నారు. ఇందులో సుమారు 70% మరణాలు పుట్టిన నెలలోపే జరుగుతున్నాయి. ఇవే కాక తల్లి గర్భంలోనే ఉన్న శిశువు ఆడపిల్లని తెలిసిన వెంటనే భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు. కొన్నిసార్లు ప్రసవం అయిన వెంటనే బిడ్డ ఆడపిల్ల అయితే పుట్టిన వెంటనే చంపేస్తున్నారు. ఇక 1 నుంచి 5 సంవత్సరాల లోపు పిల్లల మరణాలు గమనిస్తే ఆడపిల్లల మరణాలు మగపిల్ల మరణాలతో పోలిస్తే 43% ఎక్కువగా ఉంటున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఉంటున్నాయి.
ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండడానికి కారణం ఏంటి టీచర్?
ఆడపిల్లల మరణాలు ఎక్కువగా ఉండటానికి కారణం ఆడపిల్లలు మన సమాజంలో చిన్నచూపు చూడటమే. అంతేకాక సంఘాలలో ఆడపిల్లల పెంపకం, పెళ్లి, సంబంధిత కార్యక్రమాలకు లేదా సంబరాలకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే తల్లిదండ్రులు తమకు ఒక ఆడపిల్ల ఉంటే చాలు అనుకుంటున్నారు. అలాంటప్పుడు 2వసారి కూడా ఆడపిల్ల పుట్టే సూచనలున్నప్పుడు ఇలా భ్రూణ హత్యలకు, శిశు హత్యలకు పాల్పడుతున్నారు. కొన్ని సమయాల్లో గర్భధారణ అయిన వెంటనే ఆమ్నియోసింథసిస్ పరీక్ష వల్ల పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అన్న విషయాన్ని తెలుసుకొని ఆడపిల్ల అని తెలిసిన వెంటనే అబార్షన్లకు పాల్పడుతున్నారు. ఈ శిశు మరణాలకు ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందులో ప్రీమెచ్యూరిటీ ఒకటి, అంటే బిడ్డకు నెలలు నిండక ముందే పుట్టడం. దీనివల్ల సంభవించిన మరణాలు 48% ఉన్నాయి. మన దేశంలో విభేదాల వల్ల సంభవించే మరణాలు 7% ఉన్నాయి. దీనికి కారణం అపరిశుభ్రత, నీటి కాలుష్యం. పై విషయాలన్నీ గమనిస్తే మన దేశంలో స్త్రీల, పిల్లల స్థితిగతులు అంత మెరుగ్గా లేవని చెప్పుకొనవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మన ప్రభుత్వం 13 మంత్రిత్వ శాఖల ద్వారా, డిపార్ట్మెంటుల ద్వారా స్త్రీల, పిల్లల అభివృద్ధికి 120 పైగా స్కీములు, కార్యక్రమాలు చేపట్టింది. ఒక 2 స్కీములు పేర్లు చెప్పండి పిల్లల అభివృద్ధి కోసం.
కిషోరి శక్తి యోజన, రాష్ట్రీయ బాలకోష్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్, రాజీవ్ గాంధీ స్కీమ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ అడోల్సెంట్ గర్ల్స్.
బాగా చెప్పారు పిల్లలు. అంతేకాక సుమారు 30,000 స్వచ్ఛంద సేవా సంస్థలు స్త్రీల, పిల్లల అభివృద్ధికి పాటుపడుతున్నాయి. వీటి ముఖ్య ఉద్దేశాలు ఏమిటంటే మరణాల రేటును 9కి తగ్గించడం, జననాల రేటును 21 తగ్గించడం, శిశు మరణాల రేటును 60కి తగ్గించడం. విన్నారు కదా పిల్లలు మన దేశంలో స్త్రీల, పిల్లల స్థితిగతులు ఎలా ఉన్నాయో.
విన్నాం టీచర్.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచులలో పన్నీరు పకోడీ తయారీ విధానం తెలుసుకుందాం. శ్రోతలు పెన్ను, పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. పన్నీరు పకోడీకి కావలసిన పదార్థాలు: పన్నీరు 250 గ్రాములు, బంగాళదుంప 1, బ్రెడ్ స్లైసులు 2,
పచ్చిమిర్చి 6 నుండి 8, కొత్తిమీర తరుగు 1/2 కప్, కారం 1 టీ స్పూన్, పసుపు, చిటికెడు, ఉల్లిపాయ 1, ఉప్పు, రుచికి తగినంత శనగపిండి 100 గ్రాములు, వాము, చిటికెడు, జీలకర్ర పొడి, చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ నూనె వేయించడానికి తగినంత. ఇప్పుడు మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా పన్నీరును సన్నని ముక్కలుగా తరుముకోవాలి. తర్వాత బ్రెడ్ సైడ్స్ ని తీసేసి త్రికోణాకారంలో కట్ చేయాలి. ఇప్పుడు శనగపిండిలో వాము, ఉప్పు, నీరు వేసి జారుగా కలుపుకోవాలి. బంగాళదుంపను ఉడికించి గరిటెతో చిదమాలి. పచ్చిమిర్చి, కారం, పసుపు, జీలకర్ర పొడి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తర్వాత పాన్ లో నూనె పోసి వేడయ్యాక బ్రెడ్ స్లైసులను 2 వైపులా పెట్టి అదమాలి. ఇప్పుడు బంగాళదుంప మిశ్రమాన్ని కొద్దిగా చేత్తో తీసుకొని పన్నీరు మీదుగా ఉంచి శనగపిండిలో ముంచి కాగుతున్న నూనెలో వేసి 2 వైపులా బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే పన్నీరు పకోడీ రెడీ. పుదీనా చట్నీ లేదా టమోటా సాస్ తో తింటే చాలా రుచికరంగా ఉంటుంది. సాయంత్రం వేళల్లో పన్నీరు పకోడీని స్నాక్స్ గా తినడానికి పిల్లలు మరియు పెద్దవాళ్ళు చాలా ఇష్టపడతారు. విన్నారు కదా పన్నీరు పకోడీ తయారు చేసే విధానం? ఇప్పుడు మనం పన్నీరు పకోడీలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం. ముందుగా పోషక విలువలు. సంతృప్త క్రొవ్వులు 75%, క్యాలరీలు 275, క్రొవ్వులు 22 గ్రాములు, కార్బోహైడ్రేట్స్ 5 గ్రాములు, ప్రోటీన్లు 6 గ్రాములు లభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్య లాభాలేంటో చూసేద్దాం. పన్నీరు ఎముకలు మరియు దంతాల యొక్క వ్యాధులను తగ్గించి పటిష్టపరుస్తుంది. పన్నీరు అధిక బరువును కూడా తగ్గిస్తుంది. క్యాన్సర్ ను నివారించడానికి ఇది సహాయపడుతుంది. గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. పన్నీరులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండడం వల్ల మధుమేహ రోగులకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు పన్నీరులో అధిక ప్రోటీన్స్ ఉండడం వల్ల ఎదిగే పిల్లలకు మంచి ఆహారంగా ఉపయోగపడుతుంది. పిల్లల్లో వచ్చే దగ్గు, జలుబు వంటి వ్యాధులను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది. విన్నారు కదా పన్నీరు పకోడీలోని పోషక విలువ మరియు ఆరోగ్య లాభాలు? వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందు ఉంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞానగనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, వేరుశనగలో 1 హెక్టారుకు సిఫార్సు చేయబడిన జిప్సం మోతాదు ఎంత? ఏ 500 కేజీలు, బి 750 కేజీలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 500 కేజీలు. గత వారం రెండవ ప్రశ్న, వరి నారు మడిలో నారు పీకడానికి వారం రోజుల ముందు వాడుకోవలసిన కార్బోఫ్యూరాన్ 3G గుళికల శాతం ఎంత? ఏ 200 చదరపు మీటర్లకు 1 కేజీ, బి 200 చదరపు మీటర్లకు 2 కేజీలు. ఈ 2 ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు డాక్టర్ స్వరూప దోమలగూడ, జి సంపత్ వేంపాడు. మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు శ్రీమతి అనురాధ వర్మ, మోహన్ వర్మ, హైదరాబాద్. రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు డి ప్రశాంత్, జె శృతి, కామారెడ్డి. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, H1N1 వైరస్ వ్యాప్తి వల్ల వచ్చే వ్యాధి ఏది? ఏ కలరా, బి స్వైన్ ఫ్లూ. మీకోసం ప్రశ్న మరొకసారి, H1N1 వైరస్ వ్యాప్తి వల్ల వచ్చే వ్యాధి ఏది? ఏ కలరా, బి స్వైన్ ఫ్లూ. మీకోసం రెండవ ప్రశ్న, ఏ పోషక పదార్థం ఆహార ఎలర్జీని ప్రేరేపిస్తుంది? ఏ మాంసకృత్తులు, బి పిండి పదార్థాలు. మీకోసం ప్రశ్న మరొకసారి, ఏ పోషక పదార్థం ఆహార ఎలర్జీని ప్రేరేపిస్తుంది? ఏ మాంసకృత్తులు, బి పిండి పదార్థాలు. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, మీ ఊరు టైప్ చేసి 9550704672 మీకోసం నంబర్ మరొకసారి, 9550704672కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు.
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.